The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం ఫిబ్రవరి 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పీసపాటి. నేటి తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం మాఘమాసం యొక్క విశిష్టత, అలాగే మాఘమాసంలో వచ్చే పుణ్యతిథుల యొక్క ప్రాముఖ్యతలో కొన్నిటి గురించి కిందటి గురువారం తెలుసుకున్నాము. వాటి తరువాయి భాగం ఈ వారం తెలుసుకుందాం. కిందటి గురువారం మనం శ్రీ పంచమి గురించి, దీన్నే మదన పంచమి లేదా వసంత పంచమి అని కూడా పిలుచుకుంటాము, అలాగే మాఘపు ఆదివారాల గురించి, మాఘమాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము. దాని తరువాయి భాగంగా నేడు ముందుగా రథసప్తమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. లోకసాక్షి అయిన ఆ సూర్యభగవానుని అర్చించి ఆయన కరుణాకటాక్షాలను పొందే సుదినమే మాఘశుద్ధ సప్తమి. అదే ఆయన జన్మతిథి కూడా, అదే రథసప్తమి. సూర్యభగవానుడు ఉదయం వేళ బ్రహ్మరూపంగాను, మధ్యాహ్నం ఈశ్వరుడుగాను, సాయంత్రం విష్ణురూపుడుగాను ఉంటారు. త్రిసంధ్యలలో మనం సూర్యదేవుని ప్రార్థిస్తే త్రిమూర్తులకు పూజలు చేసినంత ఫలితం ఉంటుంది. అలాగే ఆదిత్య హృదయం చదివితే కూడా మంచి ఫలితం లభిస్తుంది. సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసంలో రథసప్తమి నాడు సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఏదో ఒక ఆదివారం నాడు పూజించినా సత్ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తారు. రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాధికారులు పూర్తి చేసుకొని సూర్యోదయానంతరము దానాలు చేయాలి. ఆ రోజు సూర్యభగవాన్ని ఎదుట ముగ్గు వేసి ఆవు పిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి కొత్త బియ్యం, కొత్త బెల్లము వేసి చేసిన పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి స్వామికి నివేదన ఇవ్వాలి. ఆ తర్వాత ఆ స్వామికి నివేదించిన ఆ ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా స్వీకరిస్తే ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పి అంటారు. సూర్యుని గమనం 7 గుర్రములు పూంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదం చెప్తుంది. సూర్యగమనం ప్రకారమే ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 విధాలు ఉన్నాయని మనం ఇదివరకటి భాగాల్లో చెప్పుకున్నాం. సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకంగా రథసప్తమి అనే పేరు వచ్చిందని కూడా అంటారు. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్య, ప్రధాన తర్పణ దానాదులన్నిటికీ కూడా అనేక కోట్ల రెట్ల పుణ్యఫలము, ఆయురారోగ్య సంపదలను ఇస్తుందట. సప్తమి నాడు షష్ఠి తిథి కూడా ఉన్నచో షష్ఠి సప్తమి తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము. ఆ సమయమున 7 జిల్లేడాకులను ధరించి నదీ స్నానం చేసినచో 7 జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధించారు. జిల్లేడాకునకు అర్కపత్రమని పేరు. అలాగే సూర్యునికి కూడా అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. 7 జిల్లేడాకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపాలను, 7 రకములైన వ్యాధులను నశింపచేస్తాయట. ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ మానసిక, వాచిక, శారీరకములనే 3 రకాల పాపాలను తెలియచేసేవి, తెలియక చేసేవి అన్నిటినీ కలిపి రోగాలకు కారణమైనటువంటి ఈ పాపాలని తొలగిస్తాయని నమ్ముతారు. రథసప్తమి నాడు బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ రథమును చేయించి కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుల గల సూర్యుని ప్రతిమను ఉంచి పూజించి గురువునకు ఆ రథమును దానమియ్యవలను. ఆ రోజు ఉపవాసం ఉండి కేవలం పాలు, పళ్ళు ఇలాంటివి మాత్రమే తీసుకొని వ్రతాన్ని పూర్తి చేస్తే ఆ సూర్యభగవాన్ని అనుగ్రహం వల్ల ఆయురారోగ్య, ఐశ్వర్య సంపదలతో పాటు మనకి కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయని పురాణ ప్రబోధము. దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా ఉంది. ఈ వ్రతఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేస్తాడు. పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు కలిగాను. ఆ కుమారునికి ఎప్పుడునూ ఏవో ఒక రోగాలు వస్తూ ఉండేవట. అప్పుడు ఆ రాజు తన కుమారునికి వస్తున్న వ్యాధులు కారణం ఏంటి అని బ్రాహ్మణులను అడిగితే, నీ కుమారుడు పూర్వజన్మమున లోభిగా ఉండి ఎవరికి ఏది పెట్టలేదు కడుపుకి, అందుకనే నువ్వు చేసే ఈ రథసప్తమి వ్రత మహత్యం వల్లనే ఈరోజు నీ ఇంట పుట్టాడు, అంతే తప్ప అతడు చేసిన మంచి ఏమీ లేదు, అందుకని చెప్పేసి ఇలాగా వ్యాధిగ్రస్తుడయ్యాడు అని చెప్పారట. దీనికి పరిహారం చెప్పమని ఆ రాజు బ్రాహ్మణులను వేడుకుంటే, ఏ వ్రతం వలనైతే నీకు ఇతను కుమారుడుగా లభించాడో అదే రథసప్తమి వ్రతం ఆచరించినట్లయితే అతని యొక్క పాపాలన్నీ కూడా నశించిపోయి ఆ రోగాలన్నీ కూడా పోయి చక్రవర్తి స్థానాన్ని పొందుతాడు అని చెప్పేసి చెప్తారట. అప్పుడు ఆ రాజు ఆ విధంగా ఆ వ్రతాన్ని పూర్తి చేసి ఆ కొడుకు చేత చేయించిన తర్వాత తగిన ఫలితాన్ని పొంది ఆ కొడుకుని చక్రవర్తిగా చూసుకోగలిగాడు. అంతేకాకుండా ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒక నక్షత్రం. నవగ్రహాలకు సూర్యుడు అధిపతి. ఎల్లప్పుడూ 7 తలలతో 7 గుర్రాలతో తేజవంతంగా ప్రకాశిస్తూ తిరుగుతూ ఉంటాడు సూర్యుడు. భారతదేశంలో సూర్యునికి అనేక ప్రాంతాల్లో దేవాలయాలు ఉన్నాయి. ఒరిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. ఈ దేవాలయాన్ని గంగవంశం రాజు అయిన నరసింహవర్మ గారు నిర్మించారు. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. దక్షిణ భారతంలో ఈరోజు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇతర మాసాల్లోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. గుజరాత్లోని మధిరా ప్రాంతంలో సూర్యదేవాలయం 1026 సంవత్సరాల్లోనే భీందేవ్ అనే రాజు నిర్మించారంట ఈ దేవాలయాన్ని. మన రాష్ట్రంలో కూడా సూర్యదేవాలయం ఉంది, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో అరసవెల్లి అనే గ్రామంలో సూర్యదేవాలయం ఉంది. అది పూర్వం ఈ ప్రాంతాన్ని హర్షవెల్లి అని పిలిచేవారంట. ఆ తర్వాత కాలక్రమంగా అరసవెల్లిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే, రథసప్తమి నాడు ఆ మర్నాడు కూడా సూర్యాస్తమయం సూర్యోదయం సమయాల్లో సూర్యుడి యొక్క కాంతి కిరణాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు గర్భగుడిలోని సూర్యుడి పాదాల మీద స్వయంగా వచ్చి పడతాయి. అవి ఆ రోజుల్లోని ఆర్కిటెక్చరు అంత ఘనంగా చక్కగా ఉండేది కనుకనే మన వాళ్ళు మన గుళ్ళు గోపురాలు కూడా అంత ప్రసిద్ధి చెందాయి. ఈనాటికి కూడా మనం వాటికి వెళ్ళి దర్శించి ఎంతో కొంత మనం పుణ్యాన్ని మూట కట్టుకోగలుగుతున్నాం. అదే కాకుండా మీకు ముందుగా చెప్పినట్టుగానే ఈ రథసప్తమి బొగ్గుల కుంపటి మీద చిక్కటి అప్పుడే పితికిన ఆవు పాలతోటి ఆవు పిడకలతోటి నిప్పు రగిల్చి వాటితోటి కొత్త బియ్యం కొత్త బెల్లం వేసి వండిన పరమాన్నాన్ని చిక్కుడాకుల మీద వేసి నైవేద్యం పెడతారు. అదే కాకుండా ఈ జిల్లెడాకుల్ని తల మీద భుజాల మీద అలాగే పొట్ట మీద పెట్టుకొని స్నానం చేయడం, రేగు పళ్ళను కూడా అలా పెట్టుకొని స్నానం చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తారు అంటే, జిల్లెడికి రేగికి కూడా కొన్ని పైచపు దోషాల్ని హరించే శక్తి ఉన్నాయి రెండిటికి కూడా. దానివలన ఈ రెండు ఇలాగా తల మీద పెట్టుకో చేయడం వల్ల మనకున్న తలలో ఉండేటువంటి కొన్ని రకాల పైత్యాలను హరించడమే కాకుండా మనకి జీర్ణశక్తికి కూడా ఇవి ఉపయోగపడతాయనేసి చెప్తారు. జిల్లేడు మనకి ఔషధాల్లో చాలా విరివిగా వాడేటువంటి ఒక రకము. అందుకే మనం వినాయక చవితి పూజలో కూడా జిల్లేడాకుల్ని విధిగా వాడతాం. ఆ జిల్లేడాకుల్లో ఉండే కొన్ని రసాయనాలు నీళ్ళ మనం తల మీద పెట్టుకో ఆకుల్ని స్నానం చేయడం వల్ల ఆ నీరు ఆకులు మించి పడ్డ నీరు మన తలకి తగలటం వల్ల మనకి జుత్తు కాస్త ఒత్తుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకని కూడా జిల్లేడాకుల్ని తల మీద పెట్టి స్నానం చేయిస్తారు. అంతేకాకుండా శీతాకాలంలో చాలామందికి చుండ్రు చాలా ఎక్కువగా వచ్చి బాధిస్తూ ఉంటుంది. ఈ జిల్లేడులో ఉండే కొన్ని రకాల పాలు కారుతాయి కదా, అంతే కాకుండా ఆ వేడి నీళ్లు జిల్లెడాకులు మించి పోయడం వల్ల ఆ రసాయనం మన తల్లో ఆ నీళ్ల ద్వారా పడి ఈ చుండు నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా జిల్లేడు రేగులో ఉండే ఔషధీయ గుణాల వల్లనే మన వాళ్ళు అలా తల మీద పెట్టుకొని పోసుకోమని చెప్పారు. కానీ వాళ్ళేమీ మనం అనుకుంటున్నట్టు తెలివి తక్కువ వాళ్ళు ఏదో మూఢాచారంతో పెట్టింది కాదు. కనుక మనం అందరం కూడా వాళ్ళు చెప్పినట్టుగా చక్కగా పాటిద్దాము. మనందరం కూడా రథసప్తమి నాడు ఆ విధంగా మనం పూజ చేసుకొని స్నానం చేసి ఉదయాన్నే మీకు నది ఉంటే నది దగ్గరికి, లేదంటే నుయ్యి అయితే నుయ్యి, అది లేకపోతే సముద్రం, అది లేకపోతే ఇంట్లోనే ట్యాప్ వాటర్ తోటే చక్కగా జిల్లెడాకులు రేగు పళ్ళు అవి ఎక్కడికక్కడే దొరుకుతున్నాయి కనుక అవి తెచ్చి స్నానం చేసి మీకు చేతరైనంతలో గ్యాస్ పొయ్యి మీదే కొంత పరవాన్నం స్వామికి నివేదించేసి ఆ చిక్కుడు ఆకులు దొరుకుతాయి కనుక ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా విరివిగా దొరికే సీజన్ ఇది. ఈ సీజన్లో చిక్కుడుకాయలు తినడం అనేది ఫైబరు చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే చిక్కుడు చాలా రకాల మంచి విటమిన్స్ మినరల్స్ అవన్నీ కూడా ఉండే పౌష్టికాహారంలో ఒకటి చిక్కుడు. అటువంటి చిక్కుడుని మనం ఈ సీజన్లో వాడటం వల్ల మనకి చాలా మేలు జరుగుతుందని చెప్పేసి మనకి ఈరోజు అంటే తరగని కూరలు వాడుకోవడం అనేది కూడా ఉంది. అంటే ఈ చిక్కుడు తప్ప మరి ఇంకేది తరగకుండా వండడానికి వీలవదు. చిక్కుడు అయితే చిక్కి వండేస్తాము కనుక చిక్కుడిని మనకి వంటగా వాడడం. అలాగే చిక్కుడుతో చిక్కుడుకాయలతో రథంలాగా తయారు చేసి సూర్యుడికి మారుగా ఆ మంటపంలో దాన్ని పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఆచారంగా మన వాళ్ళు కేవలం వీటిని మానవాళి శ్రేయస్సు కోసమే చెప్పారు తప్ప మూఢాచారాలు కావు. కనుక మీరందరూ కూడా ఇవన్నీ పాటించి ఆరోగ్యాన్ని పొందుతారు కదా. ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను తరాలు అంతరాలు కార్యక్రమంతో. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా స్వరం తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. ఇప్పుడు మనం రథసప్తమి తర్వాత మనకి మాఘమాసంలో వచ్చే మరొక పుణ్యతిథి భీష్మ ఏకాదశి, దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున భీష్ముడు ఆ పరమాత్ముడిలో ఐక్యమైపోయాడు. భీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం ఏదైనా ఉంది అట, అది విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. 4 గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతున్న గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించారు. అప్పుడు కృష్ణుడు, కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని సమాధానం ఇస్తాడు. అందుకనే నా మనసు అతని వద్దకు వెళ్ళిపోయింది, మీరు కూడా నాతో రండి అని చెప్పాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసుడు. ధర్మశాస్త్రాలను అపోసనం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. అతను దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాల్ని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి మీరు కూడా రండి అని వాళ్ళను కూడా తీసుకుని భీష్మ పితామహుడు చెంతకు వస్తాడు కృష్ణుడు. సుమారు 3 పక్షాల నుంచి భీష్ముడు అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకొని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు ఆహారం కూడా స్వీకరించకుండా ఉన్నాడు ఆ మహానుభావుడు. తాను కోరుకుంటే మాణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం కావాలి అని, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు తాను మరణించకూడదు అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తలుచుకున్నాడు. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేంత జ్ఞానం కలిగిన మహనీయుడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయుడికి ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు. అలాంటి వాళ్ళు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాప్తిస్తుంది. భీష్ముడు తనకి మాత, పిత, భ్రాత, నివాస శరణం సహృద్గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా అతనికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైన రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మ పితామహుడు చేసిన దోషం ఏంటంటే, పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేకపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ. తను గురువైన వశిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పాడట, అమ్మా ద్రౌపది, ఇతరులు తొలగించలేనంతటి ఆపదలు నీకు కలిగినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని చెప్పారట. కురుసభలో వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే అతి పరాక్రమవంతులైన 5 భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు, కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టుపెట్టాడు. పాండవులకు కూడా అదేగతి పట్టేది, కానీ అలా చేస్తే చివరికి తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని భావించాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి అవతల పడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితాల్లో ఉన్నారే తప్ప ఇంకెందుకు పనికిరారు. ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాను అంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడు. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తూ ఉంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైందయ్యా ఈ ధర్మాలు అని ప్రశ్నించిందట. అందుకు భీష్ముడు, అవును తల్లి, నా దేహం నా అధీనంలో లేదు, అది దుర్యోధనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా నా దేహం నా మాట వినలేదని అన్నాడట. అంతటి ఘోరమైన పాపం చేశాను, కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు ఈ అంపసయ్యపై పడి ఉన్నాను అని చెప్పాడట. కురువంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయి భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని అయిన సంసార ధర్మాన్ని త్యజించాడు. హే ద్రౌపది, కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది, దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికే ఈ అంపసయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చు, ఎందుకంటే నేను ఈ శరీరంతో చేసిన ఒకే ఒక పాపం ఈనాటితో తీరిపోయింది కనుక అని చెప్పి పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించారు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించి ధర్మసూత్రాలను చెప్పించాడు. నాకెందుకు శక్తిని ఇచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు తిరిగి శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు అని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా? అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారవంతమైనదో. అలాగే అనుభవజ్ఞుడైన నీవు ఉపదేశిస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు, అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం అవుతుంది. అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు. విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు, కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది. కనుకనే మనం భీష్మ ఏకాదశి నాడు మనం అందరం కూడా విష్ణు సహస్రనామాల్ని పారాయణం చేస్తాం. అంతేకాకుండా మనం ఏ గురువుగారిని అడిగినా, ఏ స్వామీజీని అడిగినా, ఎవరిని అడిగినా మనకి ముందుగా చెప్పేది విష్ణు సహస్రనామాలని పారాయణ చేయమని. అంతటి మహిమాన్వితమైన విష్ణు సహస్రనామాల్ని మనకి భీష్ముడి నోట పలికించారు ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు. అంత గొప్ప విష్ణు సహస్రనామాల్ని మానవాళికి లభించిన ఆ రోజుని మనం తప్పకుండా భీష్ముడికి కృతజ్ఞతగా మనం భీష్మ ఏకాదశి పండుగని నాటి నుంచి నేటి వరకు కూడా చేసుకుంటున్నాం. ఆ రోజు భీష్ముడిని తలుచుకుంటూ అర్ఘ్యం ఇవ్వడం అనేది కూడా జరుగుతోంది. అంటే ఇది తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు పితరులకి కానీ పూజ్యులకి కానీ తర్పణం ఇవ్వకూడదు అని చెప్పేసి మనకి ఒక ఆచారం ఉంది. కానీ భీష్ముడికి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా తర్పణం ఇవ్వచ్చు అని చెప్పి సాక్షాత్ భగవంతుడే చెప్పారు. అందుకని ఆ రోజున అందరం కూడా ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ అందరం కూడా తర్పణం ఇస్తాము, ఇచ్చి ఆ మహానుభావుడి ఆత్మకి శాంతిని చేకూర్చి, మనం ఎవరైనా అనుకోండి శాంతిని చేకూర్చడానికి కనీసం ఈ విధంగా ఆ మహానుభావుడి యొక్క పుణ్యంలో కొంత మనం కూడా భాగం పంచుకుందాము. విష్ణు సహస్రనామాల్ని మనకి జాతికి అందించి ఇంత మేలు చేసిన అతన్ని మర్చిపోవడం అనేది అంత కృతజ్ఞత మరొకటి ఉండదు. కనుక ఆ భీష్ముడి యొక్క దీనికి గుర్తుగా మనం ఈ భీష్మ ఏకాదశిని మనం ఆ భీష్ముడిని స్మరించుకుంటూ చేసుకుంటున్నాం. అలాగే మాఘమాసంలో మరొక ముఖ్యమైన తిథి మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే చైత్రాది 12 మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ప్రసిద్ధి, మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం, కనుకనే మాఘమాసం అన్నారు. ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే అనగా బ్రహ్మీముహూర్తము నుంచి జలములన్నీ బ్రహ్మహత్య సురాపానము వంటి మహాపాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా ఉండును అని అర్థం. అందుకే మాఘమాసం 4 రోజులు పవిత్ర స్నానం చేయాలని మన ఋషులు నిర్ణయించారు. త్రిమతాచార్యుల్లో ఒకరైన మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తిని పొందారు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుగుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణా కటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ధ నవమిని మధ్వనవమిగా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు వేడుకలు చేస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని కేతువు పరిపాలిస్తూ ఉంటాడు. కేతువు జ్ఞానప్రదాత మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలను అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు మఖ నక్షత్ర మండలంలో కూడి ఉండే మాసం కనుకనే ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చిందని మనం మొదటి కిన్నటి గురువారం ఎపిసోడ్లోనే చెప్పుకున్నాము. అందుకే మాఘం అమోఘం. ఇక మాఘమాసం గురించి మరిన్ని విశేషాలు చెప్పుకునే ముందర, అలాగే ఈ మాఘ పౌర్ణమి గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
వలపు తోటలో విరిసిన దానా లేత నవ్వులా వెన్నెల సోనా. ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మాల సొగసైన కనుల దాన సొంపైన మనసు దాన నీవారెవరు తెలుసుకో తెలుసుకో తెలుసుకో. ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మాల Thank you. దుంటే తుమ్మెదల వలచేవు, దుంటితే నిలందించేవు. దుంటే తుమ్మెదల వలచేవు, దుంటితే నిలందించేవు. మోసం చేసి మీసం దువ్వే మోసకాదులకు లొంగేవు, లొంగేవు. ఊహో గులాబీ బాల అందాల ప్రేమ మాల, చూపుల గాలం వేస్తారు. రూపం చూసి వస్తారు, చూపుల గాలం వేస్తారు. రేకులు చిదిమి సొగసులు నులిమి చివరకు ద్రోహం చేస్తారు, చివరకు ద్రోహం చేస్తారు. ఊహో గులాబీ బాల అందాల ప్రేమ మాల, సొగసైన కన్నుల దానా, సొంపైన మనసు దానా. నీవారెవరు తెలుసుకో, 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 తెలుసుకో.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్
మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. ఇప్పుడు మనం మాఘ పూర్ణిమ యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ మాఘమాసమునందు సూర్యోదయమునకు పూర్వమే అనగా బ్రహ్మీముహూర్తం నుంచి జలములన్నీ బ్రహ్మహత్య, సురాపానము వంటి మహాపాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉంటాయి అని చెప్తారు. అందుకే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు. మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా. నిజానికి మకర సంక్రమణం జరిగింది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే కాలమే మాఘమాసం. పవిత్ర స్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘ శుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పౌష బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పుణ్యప్రదం. కానీ ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని కనుకనే కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెప్పారు. ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమల్లోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. ఈ మహామాఘి శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి. శివకేశవులు ఇద్దరినీ ఆరాధించి తరించాలి. మరి సముద్ర స్నానం ఎందుకు చేయాలి అనే అనుమానం మీలో ఎవరికైనా వచ్చి ఉంటుంది. ఇప్పుడు దాని గురించి కూడా తెలుసుకుందాము. నదీనాం సాగరో గతిహి, సకల నదీ నదాలు చివరికి సముద్రంలోనే సంగమిస్తాయి. కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరవుతున్నా సముద్రం యొక్క పరిమాణం ఏమాత్రము తగ్గదు. అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం, అగాధి జడత్వాలు ఆయన తత్వం. సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో 4 సార్లు సాగర స్నానం చెయ్యాలని, అవి కూడా ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమలలో చెయ్యాలని, అలా సాగర స్నానాలు చేసేవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యము కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. స్నానం అంటే షవర్ బాత్ చేయడమో స్విమ్మింగ్ పూల్లో చేయడమో కాదు, నదీ ప్రవాహానికి ఆ వేగానికి ఎదురుగా నడుం వరకు మునిగి నిలబడి కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఛాదస్యం ఏమిటిది అని విసుక్కోవద్దు. ఛాదస్యం ఏమీ కాదు, సైన్సు నీటిలో విద్యుత్ శక్తి ఉందని చెబుతుంది. కానీ ఈ సైన్సు పుట్టకముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు. సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగత్తుని జ్యోత్స్నామయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని, ఔషధి విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి నడుము మునిగే వరకు ఎందుకు, నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. సాగర నదీ జలాలలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి, సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే 4 స్నానాలలో మాఘపూర్ణిమ స్నానం చాలా ముఖ్యమైనది. సముద్రం, నదులు అందుబాటులో లేని వారి పరిస్థితి ఏంటి అని సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గర కానీ, చెరువుల వద్ద కానీ గంగా, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగినా, కర్రలా తేలినా ఫలితం మాత్రం శూన్యం. ఇక మాఘస్నాన పూర్ణిమ ఫలం ఏంటి అని అనుకుంటే, ఇంటిలోనే వేడి నీళ్లతో స్నానం చేస్తే 6 సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. బావి నీళ్లతో స్నానం చేస్తే 12 సంవత్సరాలు పుణ్యస్నాన ఫలితం వస్తుంది. చెరువు నీళ్లతో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాలు పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. సంగమ స్థానాలలో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. గంగానదిలో స్నానం చేస్తే 384,00,000 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వల్ల కలిగే ఫలితం కన్నా 100 రెట్లు అధిక ఫలం లభిస్తుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు, లెక్కలు చాలవు. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివరి 3 స్నానాలను అంచపుష్కరిణి స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. మాఘమాసం చేస్తున్నప్పుడు మౌనంగా మనసులో ఈ స్నానం చేస్తూ దుఃఖములు దారిద్రము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీ విష్ణు ప్రీతిపూర్వకముగా ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను కనుక ఓ గోవింద అచ్యుత మాధవ ఈ స్నానమునకు యథోక్త ఫలము అనుగ్రహించు అని చెప్పుకుని ఆ తర్వాత సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తూ ఓ పరంజ్యోతి స్వరూపుడా నీ తేజస్సు చే నా పాపములు సర్వము 1,000 తునాతునకలుగా వ్రక్కలై ఈ జలమునందు పడి నశించుగాక అని చెప్పుకోవాలి. ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకొని ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత దాన ధర్మాలు చేయాలి. వస్త్రములు, దుప్పట్లు, కంబళీలు, పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలాపూర్ణ ఘటము, బంగారము, అన్నము మొదలైన దానం చేస్తే పుణ్య మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలిగితే సమర్థత అవకాశం ఉన్నవారు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది. ఈ విధంగా ఈ మాఘస్నానానికున్న విశేషాలు ఇంకా తెలుసుకునే ముందర అసలు తిలలకు ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే ఇందాక తిలపూర్ణ ఘటము అనేసి చెప్పుకున్నాం కదా దానం ఇస్తే మంచిదని, అందుకని ఈ తిలలకున్న ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వులు అంటే సాక్షాత్తు శనేశ్వరునికి ప్రతిరూపమని, వాటిని తాకితేనే కష్టాలు చేరువు అవుతాయి అనే అపోహలో మనం చాలా మందివి ఉంటాము. అదే తప్పు. శ్రీ మహావిష్ణువు స్వేద బిందువులే తిలలు, అనగా నువ్వులు. తిలలు సాక్షాత్తు విష్ణుస్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకలు. అందుకే శివునకు ఏకాదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్ట స్థానం ఉంది. కనుక ఈ మాఘమాసం 4 రోజులు ఒక వంతు చక్కెరకు 3 వంతులు తిలలు కలిపి 1:3 ఈ రేషియోలో శ్రీహరికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది. మాఘపూర్ణిమ నాడు తిలపాత్ర దానం చేయడం బహు ప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి వాటిపైన శక్తి కొలది బంగారాన్నించి ఆ శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఆ పాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఆ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్ర ప్రమాణము. ఈ తిలపాత్ర దానము జాతకరీత్యా శనిదోష పీడ నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి. చివరిగా ఒక చిన్న మాట, మాఘమాసం 4 రోజులు పవిత్ర స్నానాలు చేయాలని, ముఖ్యంగా మాఘపూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలని, అందువలన కలిగే ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా. పూర్ణిమకు సముద్ర స్నానానికి సంబంధం ఏంటి అనే సందేహం కలగవచ్చు. ప్రతి పూర్ణిమకు అమావాస్యకు సముద్ర స్నానానికి పోటు ఎక్కువగా ఉంటుంది. పూర్ణిమ దైవ సంబంధితమైన తిథి, అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి. అందుకు ఈ పుణ్యతిథుల్లో సముద్ర స్నానం చేయాలని శాస్త్ర నియమం. జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథి నాడు రవి చంద్రులు ఒకరికొకరు సమసప్తక గతు కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటూ ఉంటారు. అమావాస్య నాడు రవిచంద్రులు ఒకే కేంద్రంలో కలిసి ఉంటారు. రవిచంద్రులకు సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా. ఇక ఆలస్యం ఎందుకు? మాఘస్నానాలకు ఉపక్రమించండి. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందుకొని తరించండి. ఇప్పుడు తరాలు అంతరాలు కార్యక్రమంలో తర్వాతి విషయాల గురించి చెప్పుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. Thank you.
పదే కన్నులివే బెదరు నిందుకు
ఏదో ఏదో తకిలిగింత కలిగినందుకు
పదే పదే కన్నులివే బెదరు నిందుకు
ఏదో ఏదో తకిలిగింత కలిగినందుకు ఓహో ఒదిగి ఒదిగి లేత వలపు ఉబికినందుకు
పదే పదే కన్నులివే బెదరు నిందుకు
ఏదో ఏదో తకిలిగింత కలిగినందుకు ఒంటరితనమింక చాలు చాలని
పదే పదే కన్నులివే బెదరు నిందుకు
ఏదో ఏదో తకిలిగింత కలిగినందుకు
కమ్మని తావి నేనవుతా
కొమ్మవు నీవై రమ్మంది కోకిల నేనై కూ అంట చూపులతో బాణమేసినందుకు
పదే పదే కన్నులివే బెదరు నిందుకు
ఏదో ఏదో తకిలిగింత కలిగినందుకు ఒదిగి ఒదిగి లేత వలపు ఉబికినందుకు
పదే పదే కన్నులివే బెదరు నిందుకు
ఏదో ఏదో తకిలిగింత కలిగినందుకు.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్
మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మనం మాఘమాసంలో ఎంతో వేడుకగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే మరొక ముఖ్యమైన పర్వదినం పండుగ మహాశివరాత్రి. ఈ పేరులోనే ఉంది ఇది రాత్రిపూట జరుపుకునే పండుగ అని. ఇది రాత్రిపూట ఎందుకు జరుపుకుంటాము, అసలు ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందామా. మన పండగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిథులు మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమానం ప్రకారం కృష్ణపక్షమిలోని ప్రదోష వ్యాప్తిగల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు. సూర్యాస్తమయ సమయములకు పరమందు 6 గడియలను ప్రదోషకాలము అంటారు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశిని అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడినని ధర్మసింధువు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతిస్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం కాబట్టి శివుడి అనుగ్రహం కొరకు రాత్రి మేలుకొని భక్తితో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు, ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి 3 నియమాలు. అది 1 ఉపవాసం ఉండటం, 2 రాత్రి జాగరణ చేయటం, 3 శివనామస్మరణతో అభిషేకాలు చేయటం. శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య నేనే గొప్ప అని మాట పెరిగి తమరిలో ఎవరు గొప్పో తేల్చుకోవాలనుకున్నారు. వీరి వాదన తారాస్థాయికి చేరింది. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి నాడు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువు లింగాకారంలో ఉన్న శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహరూపం ధరించి అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ హంసరూపాన్ని ధరించి ఆకాశమంతా తిరుగుతున్నాడు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క తుది మొదలు తెలియక చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరూ కలిసి శివుని వద్దకు వచ్చి, మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు వారిలో ఎవరు గొప్ప అనే పోటీతో ఉన్న ఈ వాదాన్ని తగ్గించడానికే నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని నిజరూపంలో వారికి వివరించి చెప్తాడు. దానితో బ్రహ్మ విష్ణువులు శివుడి యొక్క ఆధిక్యతను గ్రహించి అతనిని పూజించి ఆ రోజే మహాశివరాత్రి అని చెప్తారు. ఇది పురాణ కథనం. శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు ఏంటంటే, మహాశివరాత్రి రోజు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజాగదిని శుభ్రం చేసుకొని గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి. పూజగదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగాకారంలో ఉన్న శివునికి జలంతో, పంచామృతంతో, వివిధ పూజా ద్రవ్యాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు, బిల్వపత్రాలను, గోగుపూలు, తెల్లని పచ్చని పూలతో శివనామాలను స్మరించుకుంటూ పూజించాలి. అలాగే తాంబూలం, అరటిపండు, జామపండు, ఖర్జూర పండును సమర్పించాలి. పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం, పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ప్రాతకాలం నుండి ఉదయం 9 గంటలలోపు అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు. కాబట్టి దేవుడి మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని చెప్తారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం, అందుకే అభిషేక ప్రియుడు అంటారు. భక్తితో, నీళ్లతో అభిషేకం చేసిన భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు. అందుకే శివుడికి బోళాశంకరుడు అని పేరు. పూజకు భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మహాశివరాత్రి అంటేనే శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఏ రోజైతే చేస్తారో అదో రోజుని జరుపుకోవడం మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. పూర్వ సిద్ధాంతం ప్రకారం శ్రీశైలంలో ఏ రోజు శివరాత్రి పర్వదిన వస్తే ఆ రోజే శివరాత్రి జరిపి ఆ రోజు శ్రీశైలంలోని ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే మనకి దేశవ్యాప్తంగా కాకుండా చాలా దేశాల్లో ఉన్న శివాలయాల్లో కూడా ఆ రోజున విశేషమైన పూజలు శివలింగాలకి జరుగుతాయి. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు, అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు. ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవుడికి నివేదన చూపించి తను తినే కంటే ముందే ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అన్నదానం చేయాలి. పశుపక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు వాటికి తినిపించాలి. ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమించినచో విశేష పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు. ముఖ్యంగా తనకు ఉన్న ఆకలి సాటివారికి కూడా ఉందని గ్రహించి భగవద్ అనుగ్రహం వలన మనకున్న సంపదలో లోక కళ్యాణార్థం మనం అంతగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడునీడగా నిలుస్తాడు. సాక్షాత్తు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్షగా తీసుకుని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు. ఈ సూక్ష్మమైన పరమార్థం గ్రహిస్తే దైవాంశ సంభూతులమే అవుతాం. ముఖ్యంగా మీ ప్రాంతాలలో శివాలయాలలో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంత ఆచారాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఇవి శ్రీరామనవమి, శివరాత్రి మనకి భద్రాచలం శ్రీశైలాల్లో ఏ రోజు నిర్వహిస్తామో అదే రోజు మనం ఉత్సవాలుగా జరుపుకోవడం అనాదిగా సాంప్రదాయంగా వస్తుంది. కనుక ఇక్కడ భక్తి ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఉన్న పరిసర ప్రాంతాల్లోని శివాలయాల్ని అనుసరించడం సర్వోత్తమం. అలాగే ఆ రోజు మీరందరూ కూడా శివరాత్రి రోజు ఈ పూజలు విశేషమైన పూజలు చేసి ఆ పరమశివుని అనుగ్రహానికి పాత్రులు కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక ఈ శివరాత్రి రోజు ఆ రోజుల్లో అయితే విధిగా ఇంటికి దగ్గరలోని ఒక చిన్న మడుగో కొలనో చెరువో ఉండేది. ముందర ఇంటి దగ్గర స్నానం చేసి శుభ్రంగా సబ్బుతో ఒళ్ళు రుద్దుకున్న తరువాతనే చెరువులోను కానీ నదిలో కానీ స్నానం చేయడం అనేది మంచిది. ఎందుకంటే మనకున్న ఈ మురికి, ఇది మనకి తలకి శరీరానికి ఉన్న ఈ మురికి అది అంతా కూడా మనం సాధారణంగా చెరువులు ఇవి అంటే ఆ నీళ్లు మనం తాగడానికి కూడా ఉపయోగిస్తాం. కనుక ఈ నీరు కలుషితం అవ్వకుండా, అలాగే నదులలో కూడా చాలామంది సబ్బు పెట్టడం అది చేస్తారు, అది మంచి పని కాదు. పుష్కరాలకు వెళ్ళండి, మీరు ఏ స్నానం చేసినా, అలాగే సముద్రానికి వెళ్ళినప్పుడు కూడా సబ్బుతో స్నానం చేయకండి. సాధారణంగా అవి ఉప్పు నీరు కనుక చాలామంది చెయ్యరు. ఎలాగైతే సముద్రం స్నానం చేసి ఇంటికి వచ్చి స్నానం చేస్తామో ఈ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ముందర ఇంటి దగ్గర స్నానం చేసి శుభ్రంగా మీరు శుచిగా స్నానం చేసిన తర్వాత మీరు నదీ స్నానానికి వెళ్ళినట్టయితే అక్కడ ఈ మనం వాడే ఈ కెమికల్స్, సబ్బులు, షాంపూలు వీటి వల్ల ఆ నదీ జలాలు, ఆ చెరువులు ఇవి కలుషితం కాకుండా ఆ జలచరాలకి వాటికి ఏ విధమైన ఇబ్బంది కూడా రాకుండా ఉంటుంది. అలాగే శివరాత్రి రోజున పిల్లలందరూ చక్కగా నిద్ర రాకుండా ఉండడం కోసం చాలా ఆటపాటలతో కాలం గడుపుతారు. అది ఈ రోజుకి కూడా పట్టణాలలో అంటే చెప్పలేను కానీ పల్లెటూళ్ళల్లో మీరు చూసినట్టయితే శివరాత్రి రోజు పిల్లలాడే ఆటలు ఆ రాత్రి, అందులోనే అమావాస్య ముందు రోజేమో అప్పుడు ఎంతో చక్కగా వాళ్ళు ఆ చీకట్లోనే ఆ గుడ్డి దీపాల వెలుగులోనే ఆడుతూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా ఇది శివరాత్రితో చలి శివశివ అని వెళ్ళిపోతుంది అంటారు. అక్కడి నుంచి మనకి వేసంగి అంటే ఎండలు ముదిరి కాస్త ఉక్కపోత మొదలయ్యే కాలం కనుక శివరాత్రి నాడు మాత్రం చక్కగా అందరూ తలస్నానాలు చలి వెయ్యదు పెద్దగా కనుక చక్కగా కాస్త నిద్ర వస్తోంది అనేసరికి వెళ్ళడం ఓ చెంబు నీళ్లు పోయేసుకోవడం తలమించి ఆ నిద్ర కాస్త మొత్తం ఎగరగొట్టుకోవడం మళ్ళీ ఆటల్లోనే ఏమంటే ఓ పక్క ఉపవాసం ఓ పక్క నిద్ర ఈ రెండు వాళ్ళు తట్టుకొని చేయాలంటే వాళ్ళకి ఆటపాటల్లో పడితేనే వాళ్ళకి కాస్త మనసు మళ్ళుతుంది. పెద్దవాళ్ళైతే భక్తితో మళ్ళించుకుంటారు. పిల్లలకి భక్తి అంటే అంతగా కుదురు ఉండదు కనుక వాళ్ళ వయసు అది కనుక వాళ్ళు చక్కగా ఆటపాటల్లో ఆ రోజు ఎంతో బాగా గడుపుతారు. మీరు కూడా మీ పిల్లలతో కలిసి ఆడండి, ఆడించండి. కనీసం సంవత్సరంలో ఒక్కరోజైనా రాత్రిపూట ఇలాంటి ఆటలు, ఈ మనం రెగ్యులర్గా ఆడే వీడియో గేమ్స్ ఇవి అవి కాకుండా, కంప్యూటర్లో ఆడేవి కాకుండా, ఇలాగ ఫిజికల్ గేమ్స్కి ప్రాధాన్యత ఇచ్చి మీరు వాళ్ళని ఆడుకోండి అంటే వాళ్ళు ఆడరు. మీరు దగ్గరుండి ఆడించండి. అందులో లేదు మీకు ఓపిక ఉంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఓపిక లేని వాళ్ళు పక్కన కూర్చొని ఆడించండి. చక్కగా మీరు చిన్నతనంలో ఏ ఏ ఆటలు అయితే ఆడించారో ఆడుకున్నారో ఆ ఆటలన్నీ పిల్లల చేత దగ్గరుండి ఆడించండి. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే తృప్తి మీరు చూడండి. మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఈ ఫిజికల్ గేమ్స్ వైపు అట్రాక్ట్ అయ్యి కాస్త వాళ్ళకి శారీరక ఎక్సర్సైజ్ కూడా వాళ్ళకి ఉంటుంది కనుక వాళ్ళకి కంప్యూటర్లు సెల్ ఫోన్ల నుంచి వాళ్ళకి కాస్త మనం బయటపడేసిన వాళ్ళమే అవుతాము. ఈ ఫిజికల్ గేమ్స్ ఆడడం వల్ల మైండ్ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మాఘమాసం యొక్క విశిష్టత గురించి కిందటి వారం ఈ వారం చెప్పిన కబుర్లు. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్, సెలవు. మళ్ళీ వచ్చే గురువారం కలుద్దాం. నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. February 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.